ఆకాశవాణి మనసులో మాట. ఈరోజు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట.
నా ప్రియమైన దేశవాసులారా, మీకందరికీ నా నమస్కారం. ఈసారి వర్షాకాలం శుభారంభం చేసింది. మన సోదరీ సోదరులైన రైతులకు ఈ వర్షాలు ఖరీఫ్ పంటలు వేయడానికి ఎంతో దోహదపడ్డాయి. మరొక సంతోషకరమైన విషయం గుర్తుకొచ్చి చాలా ఆనందం కలిగింది. మన దేశంలో పప్పుధాన్యాలు, నూనె గింజలకు చాలా కొరత ఉంది. పేదలకైనా పప్పు కావాలి, కూరలు అవి చేసుకోవడానికి కొంతైనా నూనె అవసరం. సంతోషకరమైన విషయమేమిటంటే ఈసారి పప్పుధాన్యాల ఉత్పత్తి 50% పెరిగింది. నూనె గింజల ఉత్పత్తి కూడా 33% పెరిగింది. నా సోదరీ సోదరులైన రైతులకు ఈ విషయంలో అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, జూలై 26 కార్గిల్ విజయోత్సవ దినం. దీనికి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమున్నది. నేలపైన ఈ దేశపు రైతులకు ఎంతటి అనుబంధమున్నదో సైనికులకు కూడా అంతటి ఆత్మీయమైన బంధమున్నది. కార్గిల్ యుద్ధంలో మన ఒక్కొక్క సైనికుడు 100 మంది శత్రు సైనికులను ఎదుర్కొనవలసి వచ్చింది. తమ ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువు కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టిన వీర సైనికులకు శతధా నమస్కరిస్తున్నాను. కార్గిల్ యుద్ధం కేవలం సరిహద్దుల మీద జరిగింది కాదు, భారతదేశంలోని ప్రతి పట్టణం, ప్రతి ఊరు ఈ యుద్ధంలో పాలు పంచుకున్నది. ఈ యుద్ధం కార్గిల్లో శత్రువులతో పోరాడుతున్న బిడ్డలుగన్న తల్లుల కోసం, సోదరులు కలిగిన అక్కచెల్లెళ్ల కోసం జరిగింది. తమ అరచేతుల గోరింటాకు పూతల రంగు చెరగనైనా చెరగని ఆడబిడ్డలు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పోరాడుతున్న తమ బిడ్డల పౌరుషాన్ని చూసి తమను తాము యువకులుగా ఉత్తేజం పొంది ఆ యుద్ధంలో తామే పాల్గొంటున్నట్లు అనుభూతి పొందిన తండ్రులు ఉన్నారు. ఇంకా తన తండ్రి వేలు పట్టుకుని నడవడం కూడా గట్టిగా నేర్వని బిడ్డలు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. వీరి ప్రాణత్యాగాల కారణంగానే ఈనాడు భారతదేశం ప్రపంచంలో తలెత్తుకుని మాట్లాడగలుగుతున్నది. అందువల్ల ఈనాడు కార్గిల్ విజయ దినోత్సవాన మన సైనికులందరికీ నా శత సహస్ర ప్రణామాలు అర్పిస్తున్నాను. జూలై 26 మరొక విధంగా ప్రాధాన్యమున్నదని భావిస్తున్నాను. ఎందుకంటే 2014లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలకే జూలై 26 మేము మై గౌను ప్రారంభించాము. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్న సంకల్పంతో ప్రతి వ్యక్తిని దేశ వికాస కార్యక్రమంలో భాగస్వామిని చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. 1 ఏడాది కాలంలోనే 2 కోట్ల మంది మై గౌను చూశారు. 5.5 లక్షల మంది అందులో కామెంట్లు పెట్టారు. అన్నిటికంటే ఎక్కువగా సంతోషించే విషయం 50,000 మందికి పైగా తమ సమయాన్ని వెచ్చించి పిఎంఓ అప్లికేషన్స్ మీద తమ దృష్టి పెట్టారు. ఎన్నో మహత్తరమైన అంశాలు వచ్చాయి. కాన్పూర్ నుంచి అఖిలేష్ వాజ్పాయ్ ఒక మంచి సూచన చేశారు. వికలాంగులకు రైల్వేలోని ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్టు రిజర్వ్ చేసుకునేందుకు కోటా ఎందుకు ఇవ్వకూడదు? వికలాంగులు కూడా టికెట్ తీసుకోవడానికి కష్టాలు పడవలసి రావడం న్యాయమేనా అని అడిగారు. ఇది చిన్న విషయమైనా ఎప్పుడూ ప్రభుత్వంలో ఎవరికీ ఆలోచన రాలేదు. ఈ పరిస్థితిలో సోదరుడు అఖిలేష్ వాజ్పాయ్ ఇచ్చిన సలహాను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించింది. మన వికలాంగులైన సోదరీ సోదరుల కోసం ఈ సౌకర్యం అమల్లోకి తెచ్చింది. ఈనాడు రూపొందిస్తున్న అధికార ముద్రలు, ట్యాగ్లైన్లు, కార్యక్రమాల కోసం మైగవ్లో ఎన్నో మంచి మంచి సలహాలు అందుతున్నాయి. శాసన వ్యవస్థలోకి ఈ రూపంలో ఒక కొత్త గాలి ప్రవేశిస్తున్న అనుభూతి కలుగుతున్నది. ఇప్పుడు రాబోయే 15 నేను ఏమి మాట్లాడాలి అనే అంశంపైన మైగవ్లో సూచనలు వస్తున్నాయి. చెన్నై నుంచి సుచిత్ర రాఘవాచారి కొన్ని సూచనలు చేశారు. బేటీ బచావో బేటీ పడావోపై మాట్లాడండి, గంగా ప్రక్షాళనపై మాట్లాడండి, స్వచ్ఛభారత్పై మాట్లాడండి అన్నారు. నిజంగానే 15 నా ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావించాలి అనే ఆలోచన నాలో బయలుదేరింది. దీనిపై మీరేమైనా సలహాలు ఇవ్వగలరా? మైగవ్లో పంపండి, ఆకాశవాణి లేఖల ద్వారా కూడా తెలియచేయండి. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా లేఖలు రాయవచ్చు. 15 నా ప్రసంగానికి జనం నుంచి సలహాలు తీసుకోవడం ఒక మంచి ఆలోచన అని నేను భావిస్తున్నాను. మీరంతా తప్పకుండా మంచి సలహాలు అందిస్తారని విశ్వసిస్తున్నాను. ఇంకొక విషయం, నేను ఏదో ఉపదేశం చేయాలనుకోవడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలనా వ్యవస్థలు తమ బాధ్యతల నుంచి పారిపోవాలని భావించడం లేదు. 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఒక దుర్ఘటన దృశ్యం నా మనసులో మెదులుతోంది. ప్రమాదం తర్వాత ద్విచక్ర వాహనదారుడు రోడ్డు మీదే తండ్లాడుతుంటే 10 నిమిషాల వరకు ఎవ్వరూ సహాయం చేయలేదు. రహదారి భద్రత గురించి మాట్లాడమని, ప్రజల్లో చైతన్యం తీసుకురామని ఎంతోమంది నాకు రాస్తున్నారు. బెంగళూరు నుంచి హోషాకోటే అక్షయ్ కావచ్చు, పూణే నుంచి అమేయ జోషి కావచ్చు, కర్ణాటకలోని ముర్బిదరి నుంచి ప్రసన్న కాంకుజే కావచ్చు, ఇలా చాలామంది. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను, కానీ వీరంతా చెప్తున్న మాట నిజమే. ఈ గణాంకాల్ని చూస్తుంటే మనసు వికలమవుతోంది. మన దేశంలో ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతున్నది. ఈ ప్రమాదం వల్ల ప్రతి 4 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తున్నది. ఈ విధంగా మరణిస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు 15 నుంచి 25 ఏళ్ల యువకులే ఉంటున్నారు. ఒకరి మరణం ఆ కుటుంబాన్ని కుదిపివేస్తుంది. ప్రభుత్వం తన పని తాను చేయవలసిందే, కానీ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ద్విచక్ర వాహనం నడుపుతున్నా, కారు నడుపుతున్నా స్వీయ భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకునే వాతావరణం కుటుంబంలో ఉండేలా చూసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. అప్పుడప్పుడు ఆటోరిక్షా మీద చూస్తుంటాం, నాన్న త్వరగా ఇంటికిరా అని వెనుక రాసి ఉంటుంది. అది మనల్ని కదిలిస్తుంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. రోడ్డు భద్రతను గురించిన విద్య గాని, రోడ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ పరమైన మార్పులు గాని, చట్టాన్ని అమలు చేసే యంత్రాంగంలో కానీ, ప్రమాదం తర్వాత క్షతగాత్రులకు అత్యవసర చికిత్స విషయంలో గాని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రోడ్డు, ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లును తేనున్నాం. రానున్న రోజుల్లో జాతీయ రోడ్డు భద్రతా విధానం, రోడ్డు భద్రతా కార్యాచరణ అమలు చేసే దిశలో మేము అనేక వినూత్న చర్యల గురించి ఆలోచిస్తున్నాం. మరొక ప్రాజెక్టును చేపట్టాం. గుర్గాం, జైపూర్, వడోదరా నుంచి ముంబై, రాంచీ, రణ్గాం, మౌండియా ప్రధాన రహదారిలో నగదు లేని చికిత్స సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. ప్రమాదం జరిగి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తీసుకురాగానే డబ్బులున్నాయా లేదా, డబ్బులు ఎవరిస్తారు, ఎవరు ఇవ్వరు, ఇట్లాంటి ఆలోచనలు మాని వారికి అత్యుత్తమమైన సేవలు ఎలా అందించాలి, చికిత్స ఎలా చేయాలి అనేది ప్రధానంగా భావించేలా చేస్తాం. దేశవ్యాప్తంగా సంఘటనల సమాచారం ఇవ్వడానికి 1033 టోల్ ఫ్రీ నెంబర్ను, అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రమాదం జరిగిన తర్వాత తీసుకునే చర్యలు. కానీ అసలు ప్రమాదమే జరగకుండా మనమంతా ఏం చెయ్యాలి? ఒక్కొక్క ప్రాణం చాలా విలువైంది, ఒక్కొక్క జీవనం ఎంతో ప్రేమాస్పదమైంది. ఈ దృష్టితో ఈ విషయాన్ని చూడవలసిన అవసరం ఉంది. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, కార్మికులు కర్మయోగులు. గతంలోని కొన్ని సంఘటనలు నాకు జ్ఞాపకం వస్తే ఆనందం కలుగుతుంది. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఉద్యోగ బాధ్యతల్లో మనిషి అలసిపోతుంటాడు. కొన్ని ఏళ్ల వరకైతే పర్వాలేదు, ఏదో జీతం వస్తుంది, పని చేసేద్దాం అనుకుంటారు. కానీ కొన్నాళ్ల క్రితం ఒక రైల్వే ఉద్యోగికి సంబంధించిన విషయం నా దృష్టికి వచ్చింది. నాగపూర్ డివిజన్లో విజయ్ బిస్వాల్ అనే ఒక టీటీఈ ఉన్నారు. ఆయనకు చిత్రలేఖనం కళలో ప్రవేశం ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా పెయింటింగ్ చేసేవారు. కానీ ఆయనకు రైల్వే అంటే అత్యంత అభిమానం. ఆ రకంగా రైల్వేలో ఉద్యోగం చేస్తూనే రైల్వేకు సంబంధించిన భిన్న భిన్న అంశాలను తీసుకుని పెయింటింగ్లు వేస్తారు. దానివల్ల ఆయనకు ఎంతో ఆనందం కలగడమే కాకుండా ఆ కళలో అభిరుచి మరింత పెరుగుతుంది. తను నిత్యం చేస్తున్న పనితో పాటే కళాత్మకమైన కృషి ముడివడి ఒక అద్భుతమైన అనుభవం లభించిన ఈ ఉదాహరణ నాకు బాగా నచ్చింది. విజయ్ బిస్వాల్ ఈ సంగతి చెప్పినప్పుడు ఆయన పెయింటింగ్స్పై ముందు ముందు ఇంకా చర్చ జరుగుతుందని అనిపించింది. మరొక విషయం, మధ్యప్రదేశ్లో హర్దా జిల్లాలో ప్రభుత్వ అధికారుల బృందం చేపట్టిన ఒక పని చాలా నచ్చింది. వారు ఆపరేషన్ మలయుద్ధ్ చేపట్టారు. ఈ మాట వినగానే ఏదో అద్భుతం ఉందనిపిస్తుంది. అసలు విషయానికొస్తే వారంతా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి కొత్త కోణాన్ని జోడించారు. వారు జిల్లా అంతటా బ్రదర్ నెంబర్ 1 అంటే అత్యుత్తమమైన సోదరుడు అనే కార్యక్రమం చేపట్టారు. అంటే రక్షాబంధన్ నాటికి తన సోదరికి ఒక టాయిలెట్ను బహుకరించాలి. ఈ నినాదంతో ఇతర సోదరులందరికీ ప్రేరణ కలిగించారు. వారంతా తమ అక్కా చెల్లెళ్లకు మరుగుదొడ్డిని నిర్మించి ఇవ్వాలని, దానివల్ల అమ్మలు, అక్కా చెల్లెళ్లు బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితిని మార్చివేయాలని నిర్ణయించారు. ఈ పని ఆ జిల్లా అంతటా రక్షాబంధన్కు ముందే పూర్తవుతోంది. రక్షాబంధన్ స్ఫూర్తిని ఎంత సార్థకంగా మార్చారో చూడండి. హర్దా జిల్లా ప్రభుత్వ అధికారుల బృందాన్నంతటినీ నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే నా మనసుకు చాలా ఆనందాన్నిస్తాయి. అందువలనే వాటిని మీతో పంచుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లో రాజనంద్ గాంలో కేస్లా అనే చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలోని వారు కొన్ని నెలలుగా మరుగుదొడ్లు నిర్మించుకునే పని చేపట్టారు. దానివల్ల ఇప్పుడు ఆ ఊళ్ళోని వారెవరూ బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లటం లేదు. ఈ విజయంతో క్లేష్లా గ్రామం ఆనందోత్సాహాలు జరుపుకుంది. ఇలా సమాజ జీవనంలో మూల్యాలు ఎలా మారిపోతున్నాయో, ప్రతి వ్యక్తిలో ఎలాంటి ఉన్నతి కలుగుతోందో, దేశ పౌరులు దేశాన్ని ఎలా ఉన్నత స్థితికి తీసుకువెళుతున్నారో చెప్పడానికి కేస్లా గ్రామం వంటి ఉదాహరణలు ఎన్నో నిదర్శనాలుగా నిలుస్తాయి. నాకు గువాహటి నుంచి భావేష్ డేకా తన లేఖలో ఈశాన్య రాష్ట్రాల సవాళ్లను గురించి రాస్తున్నారు. నిజానికి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎంతో చురుకైన వారు. ఇట్లాంటి మంచి విషయాల్ని వారు ప్రస్తావిస్తారు, మంచిదే. ఈ విషయాన్ని చెప్పే ముందు ఒక సంతోషకరమైన విషయం చెప్తాను. ప్రభుత్వంలో ఈశాన్య రాష్ట్రాల కోసం ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే ఒక డోనర్ మినిస్ట్రీ ఏర్పాటైంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ఢిల్లీలో కూర్చొని ఏమి చేస్తాం అని ఆలోచించాం. భారత ప్రభుత్వ అధికారులను నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్, త్రిపుర, అస్సాం, సిక్కిం పంపి వారు అక్కడ ఒక వారం రోజులు మకాం చేసేటట్టు, జిల్లాలు పర్యటించి గ్రామాలకు వెళ్లి అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని కలుసుకుని, ప్రజాప్రతినిధులను కలుసుకుని, ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను విని సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వం ఏం చేయాలో నిర్దేశించే విధంగా ఏర్పాటు చేశాం. అధికారుల బృంద సూచనల్ని ప్రభుత్వం అమలు పరుస్తుంది. దీనివల్ల రానున్న కాలంలో మంచి పరిణామాలను తీసుకువస్తాం. అక్కడికి వెళ్లి వచ్చే అధికారులకు కూడా ఎంత మంచి ప్రదేశాలు, ఎంత మంచి ప్రజలు అనేది తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచి తీరాలని, అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు తీర్మానించుకుంటారు. అలాంటి సంకల్పంతో ఢిల్లీ చేరిన అధికారులకు అక్కడి సమస్యల పరిష్కారం సులభంగా పరిణమిస్తుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ అని నేను చెప్తున్నాను కదా, ఈ చట్టం గురించే. ఇది ఢిల్లీ నుంచి దూరదూర ప్రదేశాల్లో ఉన్న ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి మంచి ప్రయత్నం. నా ప్రియమైన దేశవాసులారా, మార్స్ మిషన్ విజయం మనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ విషయం పట్ల మనమందరం ఎంతో గర్విస్తున్నాం. గతంలో మన దేశానికి చెందిన పిఎస్ఎల్వి C-28 5 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇప్పటి వరకు ప్రయోగించిన అన్నిటికంటే బరువైన ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది. ఇలాంటి అద్భుతమైన వార్తలు మన చెవిన పడుతుంటాయి, మర్చిపోతుంటాం. దీనిపై ఎక్కువ కాలం జ్ఞాపకం నిలవదు, కానీ ఇది ఒక గొప్ప విజయం. ఇంకో విషయం ఇక్కడే చెప్పుకోవాలి. మన యువతతో మాట్లాడుతున్నప్పుడు, ముందు ముందు మీరు ఏమవుతారని వారిని అడుగుతున్నప్పుడు, 100 మందిలో అతి కష్టం మీద ఒకరో ఇద్దరో విద్యార్థులు మాత్రమే నేను శాస్త్రవేత్తనవుతాను అంటారు. విజ్ఞాన శాస్త్రమంటే ఆసక్తి తగ్గడం చాలా విచారించదగిన విషయం. శాస్త్ర సాంకేతిక రంగం ఒక రకమైన అభివృద్ధి సూచిక. మన నవయువత శాస్త్రవేత్తలు కావాలని కలలు కనాలి. వారికి తగిన ప్రోత్సాహం లభించాలి. వారికి తమలోని శక్తియుక్తులు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖలో రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభియాన్ ద్వారా ఐఐటి, ఎన్ఐటి, కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఒక మెంటార్ను నియమించి, వారి ద్వారా ఎక్కడెక్కడ నూతన ఆవిష్కరణలకు తగినవారున్నా వారిని ఎన్నుకొని ప్రోత్సాహాన్ని అందించి, తగిన మార్గదర్శనం చేసి అన్ని విధాలా తోడ్పడేందుకు కృషి జరుగుతుంది. నేను కూడా ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులతో చెప్తుంటాను, మీరు ఇంత తెలివితేటలు గలవారు, ఎప్పుడైనా వారానికి 2-4 గంటలు సమయం కేటాయించి మీ దగ్గరలోని పాఠశాలలకు లేదా కళాశాలలకు వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడాలని చెబుతుంటాను. మీ అనుభవం, శక్తి ఈనాటి తరానికి పనికి వస్తుంది. మన దేశంలోని గ్రామాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలా వద్దా? చెయ్యాలి కదా, కాని ఈ పని చాలా కఠినమైంది, అయినా చెయ్యాలి. మనం ఈ పని చేయటం ప్రారంభించాం. వచ్చే సంవత్సరం గ్రామాలకు 24 గంటల విద్యుత్ అందిస్తాం. గ్రామాల్లో పిల్లలకు ముఖ్యంగా పరీక్షల కాలంలో కరెంటు లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కరెంటు కావాలి. ఇప్పుడైతే మొబైల్ ఛార్జ్ చేసుకోవాలన్నా మరో ఊరికి వెళ్లాల్సి వస్తోంది. పట్టణాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అవి గ్రామాలకు కూడా అందాలి. పేదల ఇళ్లదాకా వెళ్లాలి. ఈ లక్ష్యంతోనే మేము దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. నాకు తెలుసు, ఇంత పెద్ద దేశంలో, లక్షలాది గ్రామాలున్న దేశంలో దూరదూర ప్రాంతాలకు చేరాలంటే, ఇంటింటికి వెళ్లాలంటే కష్టమే. కానీ పేదల కోసమే కదా పరుగెత్తవలసింది. ఎలాగూ ప్రారంభించాం కదా, దీన్ని సాధిద్దాం, తప్పకుండా సాధిస్తాం. ఈనాటి మన్ కీ బాత్లో అనేక రకాలైన మాటలు చెప్పాలని మనసుకు అనిపించింది. ఒక విధంగా చూస్తే మన దేశంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలు పండుగల కాలం. అనేక పండుగలు వస్తాయి. మీ అందరికీ అనేక శుభాకాంక్షలు. ఆగస్టు 15 కోసం తప్పక మీ సలహాలను పంపించండి. మీ ఆలోచనలు నాకు చాలా ఉపకరిస్తాయి. చాలా చాలా ధన్యవాదాలు.
ఇంతవరకు మీరు మనసులో మాట ఈరోజు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం మనసులో మాట విన్నారు. అనువాదం పఠనం డాక్టర్ జె చెన్నయ్య. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సౌజన్యంతో ప్రసారమైన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.